నిరంగరా శ్రీమద్ భాగవతం మూడవ స్కందం 31వ అధ్యాయం 48వ శ్లోకం. సమ్యక్ దర్శనయాపృతయ యోగ వైరాగ్యయుక్తయ మాయా విరచిత లోకం చిరంజీవ కలిగి సత్యదృష్టి కలిగి భక్తి యోగం చే పుష్టిని పొంది భౌతిక ఉపాధి ఎడ అనాసక్తుడై మనిషి తర్కము ద్వారా తన దేహాన్ని ఈ మాయామయ ప్రపంచం నుండి వేరుపరచగలను. ఈ విధంగా అతడు ఈ భౌతిక జగత్తు నుండి అనాసక్తుడు కాగలడు. నాయకులు, విద్యావేత్తలు, మన వైజ్ఞానికులు ఈ సంసారాన్ని ఏ రకంగా బాగు చేయాలా, ఏ రకంగా దీని సమస్యల్ని సమాధానం చేయాలా, అట్లా ప్రయత్నం చేస్తూ లెక్కలేనంతమంది గాంధీలు, నెహ్రూలు, కెనడీలు, అదేవిధంగా అన్ని రంగాల్లో వాళ్ళందరి ఆలోచనకి ఆధారం ఈ శరీరం. .99% మంది ప్రజల యొక్క ఆలోచనలకు ఆధారం మనసు రోజంతా ఆలోచిస్తాను దేని గురించి, శరీరం గురించి. శరీరం గురించి ఆలోచించినటువంటి వాళ్ళు, ఆత్మ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు తిన్నగా ఇక్కడ తర్కం తత్వం ఎవరైతే శరీర ఆలోచన నుంచి ఎంతో కొంతవరకు బయటపడతారో అటువంటి వాళ్ళ జీవితంలో తాత్వికంగా ఆలోచిస్తారు, తర్కయుక్తంగా ఆలోచిస్తారు, లాజిక్, ఫిలసాఫికల్లీ అండ్ లాజికల్లీ. ఫిలసాఫికల్లీ ఆలోచించడం అంటే సంసారంలో పుట్టాము, ఒకరోజు చనిపోవాలా, ఇక్కడ మనం పెట్టుకునేటువంటి సంబంధాలన్నీ శరీరంతో పాటు అవి సమాప్తమైపోతాయి. బట్ నేను ఎందుకు సమాప్తమయ్యేటువంటి సంబంధాల కోసం ఎందుకు పాకులాడాలా, అదే రకంగా తాత్వికంగా ఆలోచించడం అంటే ఈ ప్రపంచంలో ఇన్ని చోట్ల భోజనం పారేస్తూ ఉంటారు, ఇన్ని చోట్ల మనకి మన జానేడు పొట్టని జానేడు పొట్టని నింపుకోవడానికి మానవ జీవితాన్ని పూర్తిగా దాని యొక్క ఉద్దేశాన్ని నిర్లక్ష్యం చేసి జీవితాంతం ఎట్లా జానేడు పొట్టను నింపుకోవడానికి, ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయాలా, ఈ ప్రపంచంలో తినడానికి ఎంత ఉన్నది, నేను జీవితం అంతా రోజంతా దీనికోసం ఎందుకు ఆలోచించాల? నేను ఆలోచించాల్సింది నేను ఈ జన్మ మృత్యు సంసారంలో ఉన్నాను, దీనిలోకి ఎందుకు వచ్చాను, ఎలా బయటపడాలా, ఎక్కడికి పోవాలా అంటే తాత్వికంగా ఆలోచించడం అంటే మనిషి తత్వాన్వేషణ చేయాలా, శరీర అవసరాలు తీరుతూనే ఉంటాయి, శరీర అవసరాలు తీరిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలా, దీన్ని తాత్విక చింతన అంటారు. అదే రకంగా మనం కష్టపడి జీవితంలో ఇల్లు కట్టుకుంటాము, డబ్బు సంపాదించుకుంటాము, కానీ చనిపోయేప్పుడు మనం ఏది వెంట తీసుకెళ్ళాము, అటు నా వెంట వచ్చేది ఏమిటి, నాతో పాటు నేను పోయేప్పుడు నాతో పాటు వెంట వచ్చేది ఏంటి, మనం పోయేప్పుడు మనతో పాటు వెంట వచ్చేది ఏంటి, ఈ తలకాయ నీతో వెళ్తుంది తెలిసిందా, చనిపోయినప్పుడు మన మనసు మనతో పాటు పుణ్యం పాప పుణ్యం పాప వాళ్ళు చూసుకుంటారు దేవుడు పాడుతున్నారు, అయిపోయిన తర్వాత ఎంటర్ వస్తుంది అన్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు వీడికి పాపాలు లేదు, వీడికి చదువు దెబ్బలు పెట్టాలి, వీడికి పుణ్యాలు చేశాడు, వీడికి మాలు లేచి రథాలు తిప్పాలి, మనం వెంట వచ్చేది మన తలకాయ వస్తుంది, మనస్సు తలకాయ తలకాయ కాదు మనస్సు మనతో పాటు వస్తుంది, మన మనసు మనతో పాటు వచ్చిందంటే అది మళ్ళీ మన చేత పని చేస్తూ ఉంటాం, ఆలోచనలన్నీ మనసులో ఉంటాయి, అంటే నేను చనిపోయేప్పుడు నా ఇల్లు నాతో పాటు తీసుకెళ్ళగలనా, నా బ్యాంక్ బ్యాలెన్స్ నాతో పాటు తీసుకెళ్ళగలనా, నా వాళ్ళని నాతో పాటు చదవమంటే వాళ్ళందరూ తయారవుతారా, నేను తాత్విక చెప్తాను కాదు, నా మనస్సు నాతో పాటు వస్తుంది, అంటే ఈ మనస్సు నన్ను మళ్ళీ అక్కడికి తీసుకుపోతుంది, ఈ మనస్సు వల్ల ఇక్కడికి వచ్చి పడ్డాను, మళ్ళీ ఇదే మనస్సు ఇప్పుడు ఎక్కడుంది, ఈ మనస్సు యొక్క ఆలోచనలు ఎట్టున్నాయి, ప్రతి మనిషికి తెలుసు తన ఆలోచనలు ఎట్టుపోతున్నాయి, మన ఆలోచనలు ఎట్టుపోతే మనం అక్కడికి పోతాం, స్టూడియో హైదరాబాద్ ఫిలిం హైదరాబాద్ ఫిలిం స్టూడియో ఆలోచన అక్కడ పోతే ఉన్నారు, అంతే కదా ఆలోచనలు అక్కడికి పోతున్నారు, హెల్ప్లెస్గా మన ఈ శరీరాన్ని ఈడ్చుకుంటూ తీసుకుపోతా ఉన్నాం, కానీ మనం చేయాల్సింది నా ఆలోచన ప్రకారం నేను ఫలానా చోటికి చేరుకుంటే అది నాకు పుణ్యమా పాపమా, దానివల్ల నాకు పుణ్యం కలుగుతుందా పాపం కలుగుతుందా, కాబట్టి వ్యక్తి చూసే నాతో పాటు పోయేటువంటిది నా మనస్సు, అది మనసుని ఎక్కడ పెట్టుకుంటే నాకు సద్గతి కలుగుతుంది, సద్గతి దుర్గతి ఈ సంసారం అంతా కూడా దుర్గతే, ఎక్కడ ఎక్కడ జన్మించినా కూడా దుర్గతి, దుర్గతి అంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఇక్కడ మనం ఎక్కడికి పోతే మనం సమస్యలు లేకుండా బతకగలుగుతాం, కానీ మన మనస్సును వైకుంఠం చేసుకోవాలా, మన మనసును వైకుంఠం చేసుకుంటే ఇక్కడి నుంచి మనం వైకుంఠం చేసుకుంటాం, మన మనసులో ఫిల్మ్ డైరెక్షన్ ఆలోచనలు పెట్టుకుంటే మనం ఫిల్మ్ స్టూడియో చేసుకుంటాం, ఎక్కడున్నా కూడా మనం మనస్సును వైకుంఠంలో ఎట్లా పెట్టుకోవాలా, మన మనసును బృందావనంలో ఎట్లా పెట్టుకోవాలా. మనసు బృందావనంలో ఉన్నటువంటి వాడి జీవితం ఎలా గడుస్తుంది, మనసు బృందావనంలో ఉన్నటువంటి వాడు ఎలా బతుకుతాడు సంసారం, మనం అలాంటి వ్యక్తులు మనం ఎలా గుర్తించాలి. మనం మనసుని బృందావనం చేసుకోవాలంటే ఎవరైతే మనసుని బృందావనం చేసుకున్నారో వాళ్ళ జీవితాలు మనం గమనించాలా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా, వాళ్ళ అడుగుజాడలు గొప్పతో ఉండాలి. అప్పుడు మన మనసును తిప్పి మన తలకాయ తిప్పుకొని మనం వాళ్ళు ఎట్లాంటి అలవాట్లు చేసుకుని ఎట్లా సాధన చేసుకుని వాళ్ళ మనసుని వైకుంఠంలో లేదా బృందావనంలో పెట్టుకున్నాను మనం అదే పనులు చేస్తూ ఉంటాం. వెలిగా మన తలకాయ కూడా వైకుంఠం. సో మనసు వైకుంఠంలో ఉన్నటువంటి వాడి స్వభావం ఎలా ఉంటుంది, వాడి మాటలు ఏం మాట్లాడతాడు, అతని పనులు ఎలా ఉంటాయి, ఎవరైతే బృందావనంలో ఉంటారో మనస్సు బృందావనంలో ఉండేటువంటి వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఇతరులకు ఎలా సేవ చేయాలా, వైకుంఠంలో ప్రతి వ్యక్తి సేవాభావాన్ని కలిగి ఉంటాడు. ఎట్లా, రెండోది వైకుంఠం ఉండేటువంటి ఇతరులకు మనం ఎప్పుడు సేవ చేస్తాం, వాళ్ళ ప్రతి మనకి గౌరవపూర్వకమైనటువంటి భావన ఉన్నప్పుడు చేస్తాం, వాటి దుష్టుడు దుర్మార్గం వాటి సేవ చేయాలని గుర్తు కూర్చున్నాయనుకోండి. సుఖ్య ఇతర వ్యక్తులు మనం మనకంటే మంచివాళ్ళు లేదా వాళ్ళలో మనం మంచిగా చూస్తూ ఉంటే మనం వాళ్ళకి సేవ చేయాలి, సహాయం చేయాలని భావన కలుగుతుంది. కాబట్టి ఎవరైతే వైకుంఠంలో ఉంటారో అటువంటి వాళ్ళు ఇతరుల యొక్క లోపాలను చూడకుండా వాళ్ళు వాళ్ళలో ఉండే మంచిని చూస్తూ ఇతను తీరంగా మంచి స్వభావాన్ని లేదా మంచి గుణాన్ని కలిగి ఉన్నాడు కానీ ఇతనికి సేవ చేయాలి. వైకుంఠంలో ఉండేటువంటి వాడి మనస్సు మనకంటే కూడా ఎవరిని బాగా సేవ చేస్తుంటే ఏ దేవుడిని అయితే నేను ప్రేమిస్తున్నానో ఏ దేవుడికైతే చక్కటి సేవలు అందించాలో కృష్ణుడికి అది నేను చేయలేకపోతున్నా అతను చేస్తున్నాడు. నిజానికి మనం సేవ చక్కగా చేసినా సేవ సరిగ్గా చేయలేకపోయినా అది ఆ తెలివితేటలు దేవుడు మనకి ఎలా తెలివితేటలు ఇస్తే దాన్ని బట్టి మనం పనిచేస్తుంటాం. మనం ఏదైనా పని బాగా చేస్తున్నా అంటే మన గొప్పతనం కాదు, భగవంతుడు మనకి తెలివితేటలు ఇస్తున్నాడు కాబట్టి మనం చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా మనకంటే చక్కగా సేవ చేస్తుంటే ఆ భగవంతుడు ఇతనికి ప్రత్యక్షంగా తెలివితేటలు ఇస్తున్నాడు, కాబట్టి ఇతను ఈ రకంగా బతకగలుగుతున్నాడు, ఈ రకంగా సేవలు అందించగలుగుతున్నాడు. కాబట్టి సేవాభావం ఇతరుల్ని గౌరవించడం, ఇతరులు మంచిని మాత్రమే చూడడం, తనకంటే ఎవరైనా ఎక్కువగా సేవ చేసినప్పుడు అతన్ని మనం సంతోషపెట్టడానికి అతనికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం. భగవంతుడి కృపకి పాత్రుడైనాడు కాబట్టి మనం ఇతన్ని సంతోషపెట్టినట్లయితే భగవంతుడు సంతోషపెడతాడు. అంటే మనం చూసుకోవాలా మన స్వభావం ఆ రకంగా మారుతుందా లేదా, మన ఇతరుల్ని వాళ్ళకంటే మనం మేలు అనేటువంటి పద్ధతిలో ఇతరులను చూస్తున్నాం. ఇతరులకు సేవ చేయాలనిపిస్తున్నాము, మనం ఇతరుల్ని మనం వాడుకోవాలని చూస్తున్నాము, ఉపయోగించుకోవాలని చూస్తున్నాము. మామూలుగా సంసారంలో బద్ధ జీవితంలో ప్రతి మనిషి కూడా ఇతరుల మీద కృతజ్ఞత చెలాయించాలని అతను తాను గౌరవాన్ని పొందాలని ఇతరుల్లో కేవలం లోపాలు చూసేటువంటి ఫాల్ట్ ఫైండింగ్ స్వభావాన్ని మామూలుగా మనుషులందరూ ఇదే కలిగి ఉంటారు. ఇతరుల్లో లోపాలను చూడడం, కాబట్టి వీళ్ళ కంటే నేనే మేలు, ఈ రకంగా మార్చుకోవాలా, అది మనం నేర్చుకోవాలా, ఎలా చేయాలా అంటే, ఇక్కడ ఈ శ్లోకంలో సత్యదృష్టి దాన్ని తత్వ అన్వేషణ, ఇదంత సులభం కాదు. నేను శరీరం కాదు, నేను ఆత్మని, నాకు అందరితో సంబంధం ఉన్నది. ఈ సంసారంలో ప్రతిదీ కృష్ణుడితో సంబంధం కలిగి ఉంది. కృష్ణుడితో సంబంధం లేనిది ఏమన్నా ఉందా అండి? ఇక్కడ అవకాశం లేదు కదా. ప్రతిదీ కృష్ణుడి యొక్క శక్తి. ఇక్కడ ఎవరైతే వైకుంఠ చైతన్యం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు ఈ జగత్తునే వైకుంఠంగా చూస్తారు. అటువంటి వాళ్ళు అందరితో మనకి సంబంధం ఉంది. ప్రభుపాద అనేవాడు, నేను హిందువులకు పరిమితమైనటువంటి వాడిని కాదు, నేను భారతదేశానికి పరిమితమైనటువంటి కాదు, అంతే గురించి మానిపోతుంది కాదు, మీ మీద వచ్చి పడుతుందే. హరే కృష్ణ, ఏం చదువుతున్నాడు
ప్రభాకర్ వారు?
ఆయన అన్నాడు నేను భారతదేశానికి పరిమితమైనటువంటి వాడిని కాదు, నేను హిందువులకు పరిమితమైనటువంటి వాడిని కాదు, నేను కుటుంబానికి పరిమితమైనటువంటి వాడిని కాదు, నేను కేవలం మానవ సమాజానికి పరిమితమైనటువంటి వాడిని కాదు, నేను కృష్ణ చైతన్యంలో, నేను బృందావనంలో ఉండేటువంటి వాడిని, నా మనసు బృందావనం, కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా నాకు బృందావనమే. బృందావనం మురిగ్గా ఉంటే మనం గమనుంటామే, ఓ భగవంతుడు దామం ఏంటి చేస్తాం. అదే రకంగా బృందావనంలో ఉంటే మనం కొట్లాడతామే ఏంటి, కొట్లాడే రకాలు బృందావనంలో పోగలమే ఏంటి, అంటే మన చైతన్యాన్ని పూర్తిగా మనం వికసింపజేసుకోవాలా. వికసించిన చైతన్యం అంటే కృష్ణ చైతన్యం, ఎప్పుడు కృష్ణుడు సంబంధంలో ఉండేటువంటి వాడు. అతను ఎక్కువ పొరపాటు చేసే అవకాశం లేదు. అంటే ఎప్పుడు కృష్ణుడు గుర్తుంటే మనకి కరెక్ట్గా సత్యదృష్టి, కృష్ణుడిని మర్చిపోయినటువంటి వాళ్ళకి సత్యదృష్టి, అంటే సత్యదృష్టి ఉన్నటువంటి వాడు అతను ఈ శరీరాలు మనుషులుగా చూడ్డు, ఈ శరీరం లోపల ఉండేటువంటి ఆత్మను చూస్తూ ఉంటాడు. అందుకే మనం అందరికీ దండం పెట్టిన తప్పేం లేదు కదా. ప్రతి మనిషికి, మనకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మనకుండేటువంటి ప్రస్తుత యోగ్యతలు బట్టి, కానీ లోపల ఉండే ఆత్మ అది అందరిలాంటి ఆత్మ. కాబట్టి ఒక వైష్ణవుడు, ఒక వైకుంఠ చైతన్యం కలిగినటువంటి వ్యక్తి చిన్న పెద్ద చూడకుండా అందరినీ గౌరవిస్తూ ఉంటాడు. మనకు అనిపించవచ్చు ఇది రామానుజాచార్య వారి జీవితంలో చిన్న స్టోరీ చదువుతున్నాడు. దానిలో ఏంది, రామానుజాచార్యులు ఆయన తిరుపతి దర్శనానికి వస్తున్నాడు. ఆయన కంచీపురం నుంచి ఆయన తిరుపతి దర్శనానికి ఆయన తిరుపతికి వచ్చేప్పటికి ఆయన కొండెక్కి దర్శనం చేసుకుని ఆయనకి కావాల్సిన ప్రసాదాలన్నీ వాళ్ళ గురువు గారే రామానుజాచార్యులకి 6-7 మంది గురువులు ఉన్నారు. మనకి ఎవరో మనకి టీ కాఫీలు వదిలిమని చదువుతారు, ఎవరో మనకి మంత్రం జపం చేయమని చదువుతారు, ఎవరో మనకి తెల్లారుదామని లేవమని చదువుతారు, ఎవరో మన భగవద్గీత చదవమని చదువుతారు, రకరకాల ఎవరో ఒక తెలియని విషయాలని మనకి కదా. మనకి తెలీదు, తెలిసింది మాత్రం మనం చేస్తున్నాం, మనకు తెలియంది ఇంకోటి ఎవరో చదువుతారు. తెలియని మనకి చూస్తారు. ఇలా రామానుజాచార్యులకి వేరు వేరు స్టేజీల్లో వేరు వేరు మంది, ఆయన కంచీపూర్ణుడనే ఆయన, తర్వాత శైలపూర్ణుడనే ఆయన, మహాపూర్ణుడనే ఆయన, గోష్ఠపూర్ణుడు, తర్వాత ఆయన ఒరిజినల్గా ఆయన అసలు తన అసలు గురువుని ఆయన కలుసుకోకుండానే గురువు వెళ్ళిపోతారు. రామానుజాచార్యుల గురువు ఆయన యమునాచార్యులు గారని చెప్పారు. యమునాచార్యులు ఆయన చూస్తాడు, రామానుజాచార్యులు నా దగ్గర తీసుకురండి దీక్ష. రామానుజాచార్యులు వస్తే చేరుకునేప్పటికే వాళ్ళ గురువు కాస్త శరీరం వదిలిపెట్టారు. ఆయన శరీరం వదిలిపెట్టడానికి ముందు ఆయన చెప్పి కూడా వెళ్తాడు గోష్ఠి పనులకి, మీరు ఏంటి దీక్ష అని చెప్పి. అప్పుడు రామానుజాచార్యులు అక్కడికి వచ్చేప్పటికి గురువుని కావేరి మీద ఒడిని పెట్టి, అంటే ఈయన అందరికంటే గొప్ప శిష్యుడు, రెండంతా ఆగారు రామానుజాచార్యులు వచ్చేదాకా గురువు గారిని సమాధి చేయకుండా ఆయన చేరుకున్నాడు. ఆయన చూసే పద్ధతిలో రామానుజాచార్యులు ఆ గురువు శరీరం వదిలిపెట్టినట్టున్నా కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుని గౌరవ గౌరవ తెలిసినట్లే అటు చూస్తూ ఉంటాడు. అంటే వాళ్ళంతా సత్య దృష్టి కలవాళ్ళు, వాళ్ళకి సంబంధం ఇప్పుడు ప్రభుపాద వెళ్ళిపోయిన వాళ్ళు, కానీ భక్తులైనటువంటి వాళ్ళు ప్రభుపాద వెళ్ళే ప్రశ్న లేదు. ఆయన ఎప్పుడు ఉంటూనే ఉంటాడు కదా, మనకి చూసేటువంటి దృష్టి కావాలి. ఆయన చూస్తున్నటువంటి వాళ్ళు ప్రభుపాద చూస్తున్నాడు. ప్రభుపాద ఉంటే నేను ఇట్లా మంగళారతి రాకుండా ఉంటానా, ప్రభుపాద ఉంటే నేను ఇట్లా కొట్లాడతానా, ప్రభుపాద ఉంటే నేను ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తానా, జాగ్రత్తగా ఉంటూ ఉంటాం ఆయన అడిగేదాట్లు. బట్ ఎవరైతే ప్రభుపాద ఉన్నారనేటువంటి భావన, ప్రభుపాద ఉన్నారని తెలుసుంటుందో అటువంటి వాళ్ళకి లోపల నుంచి కృష్ణుడు ఎప్పటికప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలని చూస్తూ ఉంటాడు. ప్రభుపాదను మర్చిపోయినా మనం ఆధ్యాత్మిక బతకడంలో మర్చిపోతాం. అనగానే సూర్య కరెక్ట్ కదా, ప్రభుపాద గుర్తుంచుకుంటే నేను కృష్ణమూర్తి లోపలిని సప్లై చేస్తూ ఉంటాను. ప్రభుపాద్ ప్రభుపాద్ అలాగే ప్రభుపాద శిష్యులు నీటే ఇటపాటు పని చేస్తాయని అట్టకం కృష్ణుడు లోపల నుంచి మనకి. కాబట్టి రామానుజాచార్యులు విరహం ఆయన గురువు గారిని ఆయన చూస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ గమనిస్తున్నారు ఇంత ఏకాగ్రత. ఆ తర్వాత ఆయన అడిగినాడు, ఎందుకంటే ఈయన ఎక్కువ మాటలు కలుసుకోలే రామానుజాచార్యులు యమునాచార్యులు అని. అంటే అడుగుతాడు, మామూలుగా చనిపోతే వ్యక్తులకి ఈ కాళ్ళు చేతులు నిక్కబడుచుకుంటే పొడుగ్గా మనం ఏదైనా వస్తువులు పట్టుకుంటాం వదిలిపెట్టకూడదండి, చనిపోయామంటే ఆటోమేటిక్గానే వదిలిపెట్టాయి చేతులు. అంటే ఈ మన చేతులని కొయ్యబారుతాయి, మనం కొయ్యబారుతాం కట్టెలాగా పడిపోతుంది. కానీ యమునాచార్యులు వారి కుడి చేతిలో మూడు వేళ్ళు ఆయన అట్లా చేయిపెట్టుకుని ఏదైనా మనం పని చేసి లెక్క పెడతాం, ఈ పని కావాలా ఆ పని కావాలా ఆ పని కావాలా లెక్క పెడతాం కదా, ఒకటి రెండు మూడు చేయి. ఇప్పుడు రామానుజాచార్యులు ఆయన నిలబడి ఆయన అన్నాడు శిష్యులందరితో, ముందు అడిగాడు చేయప్పుడు ఇట్లాగే ఉంటుందా లేకపోతే ఇట్లా ఉండే అవకాశం లేదు చనిపోతే చేయట్లా రావాలి కానీ చేయట్లేదు లేదు ఇప్పుడు ఆయన చేయట్లే ఉంటే మామూలుగానే వేళ్ళు సందర్శిస్తారు. అప్పుడు ఈయన అర్థం చేసుకుంటారు, నన్ను పిలిచినప్పుడు నాకు ఈయన మూడు పనులు చెప్పాలనుకున్నాడు, కాబట్టి ఆ పనులు ఆయన అర్థం చేసుకుని ఆయన చెప్పినట్టు నేను ఈయన చెప్పిన మూడు పనులు అని చెప్పి నేను ఈ మూడు పనులు చేస్తా అని చెప్తే మూడు పనులు కరెక్ట్ అయితే ఆయన టక్ టక్ అని చేతులు తెరుస్తాడని చెప్పి ఆయన అన్నాడు. రామానుజాచార్యులు అందరూ శిష్యులంతా అక్కడ పోగై ఉన్నారు. రామానుజాచార్యులు నేను భక్తి యొక్క వైశిష్ట్యాన్ని భక్తి యొక్క గొప్పతనాన్ని నేను ప్రపంచానికి అంతా కూడా దాటాలా, భారతదేశం అంతా కూడా ప్రచారం చేస్తాను. ఒకవేళ చెప్పాయి చిన్నగా అయిపోయింది. రెండోది ఈ శాస్త్రాల మీద జనాలు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా రాస్తూ ఉంటారు వాళ్ళ సందర్భాలు, కానీ శాస్త్రాల మీద శ్రీభాష్యం అంటే శాస్త్రాల యొక్క సారం కేవలం భగవంతుడు మాత్రమే, రకరకాల అర్థాలు ఏం లేవు. శాస్త్ర ఉద్దేశం కృష్ణుడిని తెలుసుకో, కృష్ణుడి యొక్క శరణాగతి పొందు అయిపోయింది. అటువంటి వాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సిందే, కృష్ణుడు దేవుడు కృష్ణుడు శరణాగతి అంటే ప్రతీది మనస్స వాచ కాయ కృష్ణుడి కోసం చేస్తాం. అటువంటి వ్యక్తి కుటుంబం ఎట్లా గడుస్తుంది, ఉద్యోగం ఎట్లా, ఇది ఎట్లా అట్లా జస్ట్ చేసుకుంటూ పోతూ ఉండు ఒకటే పని. అంటే ఈ సంసారం అందుకే అన్నాడు సత్య దృష్టి, మనం ఈ సంసారంలో చనిపోతాం, మనం మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా అయినా కాకపోయినా కూడా మనకు ఒరిగేదేం లేదు. నేను పోతే మా అమ్మ నాయన ఎట బతుకుతారు, తర్వాత చూస్తారు పోతే ఆవిడ బతుకుతారు లేదు సత్య దృష్టి. కాబట్టి ఆయన అన్నాడు ఈ ప్రపంచంలో మనిషికి ఒకటే పని కృష్ణుడు ఆయన దేవుడు, నేను ఆయన యొక్క దాసుని, నేను మనస వాచకాయ బాగా సేవ చేసుకుంటూ పోతాను. మామూలుగానే రోజులు గడుస్తాయి, దేవుడికి సేవ చేసుకుంటుంటే భక్తులకి దీనిలో ఎలాంటి సందేహం ఉండదు. అందుకే భక్తుల జీవితం వాళ్ళకి సెలవులని, భక్తుల జీవితంలో వాళ్ళు జన్మాష్టమి అయిపోయింది ఇంక పండుకోవాలా, ఈరోజు రెస్ట్, జన్మాష్టమి అయిపోయింది నెక్స్ట్, దాని తర్వాత రాధాష్టమి రాకపోతే దానికి తయారీలు ప్రారంభమయ్యాయి, దాని తర్వాత గోవర్ధన పూజ దానికి ఏర్పాటు తయారు వాళ్ళకి అయిపోయింది కాబట్టి మనం రెస్ట్ తీసుకోవాలి. ఏమైంది నిద్ర వస్తాను సేవలో వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. వాళ్ళు సేవ చేయడానికే మనం భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యం మనకు కలిగింది. అంటే ఇప్పుడు భక్తులకు సేవ చేయడం నుంచి వాళ్ళు ఇప్పుడు పారిపోదామని కానీ సేవ మానేద్దామని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎంత ఆల్ రైట్, ఈ పని తర్వాత ఆ పని, ఆ పని తర్వాత ఈ పని, ఆ పని తర్వాత ఈ పని, జీవితాంతం వాళ్ళు భగవంతుడి సేవ. అట శ్రీ భాష్యం, నేను ఈ జనాలు వాళ్ళకి భగవంతుడితో ఆత్మ ఉండే సంబంధం తెలియకుండా రకరకాల సిద్ధాంతాలు మాట్లాడుతున్నాను, కానీ నిజానికి వేదాల యొక్క ఉద్దేశం కృష్ణుని తెలుసుకోవడం, కృష్ణుడి యొక్క శరణాగతి, దాన్నే చర్మ శ్లోకం అంటారు భగవద్గీతలో. చర్మ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. చర్మ శ్లోకం అంత అయిపోయింది, ఒక రోజులో అంత చేసి పారేస్తున్నారు బయట. అంత ఏమాయమి లేకుండా చేస్తున్నాడు, అంత అయిపోయింది అన్నాడు పని. వాళ్ళు నా దగ్గర ఉండి చూసుకోవాలి, నేను దెయ్యాల్లాగా పనిచేయడం, ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకేం చేయాలి, ఇట్లాంటి వాళ్ళు కావాలి. కాబట్టి శ్రీ భాష్యం చర్మ శ్లోకం వచ్చి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ. ఈ రామానుజాచార్యులు ఆఖరి దీక్షప్పుడు ఆయన గోష్ఠి పూర్ణుల దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు చర్మ శ్లోకం యొక్క అర్థాన్ని చెబుతాడు, అది తెలుసుకున్నావంటే నువ్వు జీవితంలో దివ్యత్వాన్ని పొందగలుగుతావు. అప్పుడు గోష్ఠిపూర్లో ఆయన ఇది ఆయన అంటాడు, అందరికీ చెప్పేటువంటి విషయం కాదు ఇది, ఎవరైతే తపస్సంపన్నులు ఎవరైతే వైరాగ్యయుక్తులో వైరాగ్యయుక్తయా, ఎవరైతే పూర్తి వైరాగ్యాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తపస్సంపన్నులో ఎవరైతే సత్యదృష్టిని కలిగి ఉంటారో, యోగ ఎవరైతే ప్రతిగా భక్తి యోగం చెప్పుకోండి, వాడు భగవద్గీత చదువుతూ ఉంటారు కానీ ఈ లక్షణాలన్నీ మనకు ఉంటాయి కదా. అందుకని ఆయన మామూలు రామానుజాచార్యులకి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ మనకు తెలియడం కోసం అంత సులభం కాదు దీక్ష తీసుకోవడం. కనుక ఏం చేస్తాడు ఆయన, నీకు అర్హత ఉంటే కానీ నేను చర్మ శ్లోకం యొక్క అనువాదాన్ని నీకు చెప్పదలుచుకోలేదు, కాబట్టి ఆయన మళ్ళీ రమ్మంటాడు. అట్లా ఎన్ని మాటలు, 17 మాటలు ఆయన 100 మైళ్ళు నడిచి కంచిపురం నుంచి శ్రీరంగం పోయి అయితే ఇప్పుడు కాదు మళ్ళీ రా. మొదట్లో ఆయన పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తాడు, ఆయన ఇట్లా సత్సంగం చేస్తూ ఉంటాడు, ఆయన లోపలికి వస్తాడు రమ్మని చేస్తాడు. ఆయన వచ్చాడని కూడా పట్టించుకున్నట్టుగా ఆయన తన ప్రవచనం సాగిస్తూ ఉంటాడు. రామానుజాచార్యులు ఆయన అత్యంత వినయం కలిగినటువంటి వ్యక్తి, ఆయన పడించుకోవాలా, ఆయన నన్ను నేను గుర్తించాలా, ప్రపంచంలో ఇంతమంది నన్ను ఈ విధంగా గొప్పవాడిని అనుకుంటారు, ఇక్కడ అసలు నన్ను పలకరించి పరగనని రానామగుడిలాగా పట్టించుకోలేదు. కాబట్టి దానిలో చెబుతారు ఎవరైతే ఎలాంటి అహంకారాన్ని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు, ఏ జరిగినా కూడా వాళ్ళు ఇదంతా కూడా ఉచితంగానే జరుగుతుంది, నాకు రావాల్సినటువంటి మర్యాద నాకు దొరుకుతుందండి, నాకు వేరే రకంగా ఉండాలంటే భగవంతుడు ఆయన చూసుకుంటాడు. భక్తులు ఎప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు పోట్లాడు, భగవంతుడు నా యోగ్యతను, ఎందుకంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు, నాకు ఉండేటువంటి యోగ్యత భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. రామానుజాచార్యులు అంటే ఆయన బయటికి సంతోషపడ్డాడు గోష్ఠిపూర్లు, పరీక్ష, రామాంజన ఒక పరీక్షలు పాస్ అవుతున్నాడు. తర్వాత మళ్ళీ రమ్మన్నాడు, అట్లా 17 మాటలు అయింది. 18వ మాట ఆయన అన్నాడు, నువ్వు ఈ చర్మ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఒక నెలాళ్ళ పాటు తిండి తినకుండా నువ్వు భిక్షాటన చేసి తిండి తినకుండా అంటే రామానుజాచార్యులు ఆయన వెంటనే ఆ రకంగానే చేయడం ప్రారంభిస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ వచ్చి 15 రోజులు అయింది తిండి తినకుండా, ఆయనకేమన్నా కావచ్చు, ఇంత ఘోరంగా ఆయన పరీక్షిస్తున్నారు అంటే ఆయన ఉంటాడు, ఆయన ఈ పరీక్షలో నెగ్గి బతికితే ఆయన చర్మ ఈ మంత్ర ఈ చర్మ శ్లోకం యొక్క అర్థానికి వెళ్తాను, పోయినాడంటే ఆయనకి రాసి పెట్టలేదు అనుకోని అంటే ఏదో ఆయన నిర్దయగా ఉన్నట్టుగా ఇట్లా వ్యవహారం చేస్తారు. ఆ తర్వాత రామానుజాచార్యులు నెలళ్ళు అదే రకంగా బతికి అప్పుడు ఆయనకి ఈ చర్మ శ్లోకం యొక్క తాత్పర్యం సర్వధర్మాన్ని పరిస్థితి అంటే స్త్రీ భాష్యం రెండోది. ఆయన అన్నాడు, నేను వేదాంత సూత్రాలకి స్త్రీ భాష్యాన్ని అంటే కృష్ణుడు దేవుడు ఆయన శరణాగతి వాస్తవాన్ని నేను మదించి రాస్తాను. అప్పుడు రెండో వేలు కాస్త తక్కువ నిలబడుతుంది. మూడోది అని అంటాడు, ఈ విష్ణు పురాణాన్ని రాసినటువంటి పరాశర మహర్షి విష్ణు పురాణం నేను నా యొక్క ముఖ్య శిష్యుడి పేరు ప్రపంచానికి విష్ణు తత్వాన్ని ఇచ్చినటువంటి అంటే కృష్ణతత్వం ఇంకా కూడా గొప్పది. రామానుజాచార్యులు ప్రపంచానికి కృష్ణతత్వాన్ని చైతన్య స్వయంగా భగవంతుడే వచ్చి చైతన్య మహాప్రభు గారు వచ్చి ఇచ్చాడు. మనకి తెలియ అందుకే మనం తపస్సు చేయం కాబట్టి మనం మనకి దొరికింది ఎంత మన గొప్పతనం మనకు అర్థం కావట్లేదు. లూజ్ క్యాండిడేట్స్తో మన దగ్గర ఉండేటువంటి వస్తే విలువ మనకి తెలియదు. అది మనం అటు ఇటు కాలక్షేపం చేస్తున్నాం. ఎవరికైతే ప్రభుపాద మనకేమి ఇచ్చినాడు, కృష్ణతత్వాన్ని ఇచ్చినాడు, తాత్విక జీవితాన్ని ఎలా గడపాలో చూపించినాడు, ఆయన తర్కయుక్తంగా ఈ సంసారంలో మనం బద్ధయుక్తంగా బద్ధుడైపోయి బతకడం కాకుండా మనం తర్కయుక్తంగా ఏది చేసినా కూడా ఈ దేవుడికి సేవ అవుతుందా, ఈ దేవుడికి దూరం చేస్తుందా అని తర్కం ఉంటారు. ఏది చేసినా కూడా మనం ఏం చేసినా ఏదైనా తింటున్నా మాట్లాడుతున్నా సంబంధాలు పెట్టుకుంటున్నా ఖర్చు పెడుతున్నా ఏం చేస్తున్నా కూడా ఇది ఆ తర్కం అంటే ఇది కృష్ణుడికి దగ్గర చేస్తుందా దూరం చేస్తుందా, దూరం చేసేట దీపని ఇది చేయాలా ఇట్లా అని అంటాను. తాత్విక చింతన తర్కయుక్తంగా బతకడం శ్లోకంలో రాశాడు. నేను రామానుజాచార్యులు ఆయన మూడోది ఈ ప్రపంచానికి విష్ణువుని పరిచయం చేసినటువంటి విష్ణు పురాణాన్ని రాసినటువంటి పరాశర మళ్ళీ నా ముఖ్య శిష్యుడు దొరికినప్పుడు అతనికి నేను పరాశర్ అనే పేరు పెట్టాను. తక్కువ మూడో వేలు కూడా తెచ్చుకున్నాను. అంటే మనకు తెలియాలా జీవితంలో మనకు వచ్చిన దగ్గర మనం సొంతంగా చేస్తుంది ఏం లేదు, ఎంత కూడా అరుగు తెచ్చుకున్నటువంటి జ్ఞానం మనంతా మాట్లాడుతున్నాం, ఎంత మన గురు పరంపరలో వాళ్ళంతా కూడా ఈ విషయాలని చెప్పుకున్నారు, అదంతా మనం చదువుతూ అంత ఎంత మనకు గుర్తున్నది, మనకి సాక్షాత్కారమైన మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా నేను గొప్పగా మాట్లాడుతున్నాను ఇది నేను చూస్తున్నాను అట్లాంటి దీనిలో అంతా కూడా అరుగు తెచ్చుకున్నటువంటిది అంటే ఆయన దాన్ని గుర్తించడానికి పరాశరం పరాశర ఆ శిష్యుడికి వాళ్ళు ఎట్లా వస్తారు ఆ శిష్యుడు రామానుజాచార్య తర్వాత గద్ది సింహాసనం పరాశర ఆయన శిష్యుడు. ఆయన ఎట్లా పుట్టారు వాళ్ళు? కురేష్, కురేష్ అని ఒక అతి ధనికుడైనటువంటి శిష్యుడు ఉంటారు రామానుజాచార్య. కానీ ఆయన రామానుజాచార్యులు అంటే ఎంత శ్రద్ధ అంటే, రామానుజాచార్యుల్ని ఆ రోజుల్లో శ్రీరంగ మందిరం పోవడం నుంచి బ్యాన్ చేశాడు రాజులు, ఈర్ష్యారు. శైవైజం వైష్ణవిజం ఎట్లా అడ్డుకోవాలని. ఇప్పుడు కురేష్ ఆయన ఎంతో ధనవంతుడు, మా గురువు గారి లోపలి రానిపోతే మేము ఎందుకు పోవాలి లోపలికి? ఆయన లోపలికి వాళ్ళ మందిరంలోకి పోయి స్వయంగా రంగనాథుడు వాళ్ళకి కావాల్సినటువంటి దేవుడు. కానీ గురువు గారి మందిరంలో రానిపోతే నేను ఎందుకు పోవాలి? కురేష్ ఆయన దానంతా దొరికితే కానీ తినేవాడు కదా, అంత డబ్బున్నా కూడా అంత భగవంతుడి సేవల్లో ఉండేవాడు. ఆయన గారిని పట్టుకుని తినండి అని ఇస్తే కానీ తినేవాడు కదా, తనంతా దానికి ఆకలేదండి. భార్య ఆండాళ్ళు, ఆయన భార్య పేరు ఆండాళ్ళు గమనిస్తూ ఉంటాడు. ఆయన కూడా నేను భోజనం చేయాలి రంగనాథుతో అంటుంది, ప్రార్థిస్తున్నాను రంగనాథ్ ఏంది స్వామి మా ఆయనకి మీరు తిండి ఏర్పాటు చేయలేదు అనగానే అక్కడ రంగనాథుడు ఏం చేస్తాడు, ఆయనకి మహానివేదన అవుతుందో 56 వంటకాలు పూజారికి రంగనాథుడు చెబుతాడు ప్రత్యక్షంగా, నా ఈ మహాప్రసాదం ప్లేటు పలకీలో పెట్టి నేను కురేష్ ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి అంటుంది. అక్కడ ఆండాళ్ళు ఎందుకంటే ఈయన తను వండించుకుందండు వండమని చెప్పుడు దానందరి వచ్చినట్టు అన్న తీసుకుంటే అండగా ఇబ్బంది ప్రశాంతండి భగవంతుడు పంపించండి సరే అని చెప్పి ఇలా పల్లకిలో 56 వంటకాలు తీసుకొచ్చి ఇక్కడ ఆండాళ్ళు అనుకుంటుంటే వెనక మించి 10 నిమిషాలు టక్ వాళ్ళు ఎంత గొప్ప భక్తులు అయినా రంగనాథుడు స్వయంగా. అది ఏంగానే కురేష్ ఆయన తినడానికి దొరికిన ఎట్లా అంత సంతోషంగానే అన్నాడు. పెళ్ళాన్ని అడుగుతాడు ఆండాళ్ళు, నిజమైన రంగనాథుడికి భోజనం కావాలని ప్రార్థన చేసేవాడి తలకాయ పాల్సి వస్తుంది. నువ్వు రంగనాథుడి సేవ చేయించుకుంటావు, నువ్వు ఆయనకి సేవ చేస్తుంది, అది మంచిది కాదు మేడం అని చెప్పి ఆయన ప్రసాదాన్ని మనం తిరస్కరించకూడదు కదా. అందుకని కురేష్ ఆయన కొద్దిగా కొద్దిగా ప్రసాదాన్ని ఆధారపూర్వకం కొద్దిగా తీసుకుంటాడు. ఇట్లా వచ్చేసాడు రంగనాథుడు మహాప్రభు భార్యకి ఇచ్చిన తీసుకోమంటాడు. భార్య కూడా కొద్దిగా తీసుకుని రంగనాథుడి ప్రసాదం తన భర్త కూడా తిన్నాడు ఉచ్చిష్టం. మహాప్రసాదం ఆవిడ కొద్దిగా మిగతాది అందరికీ పనిచేస్తుంది. దానివల్ల ఆండాళ్ళకి ఇద్దరు కొడుకులు పుడతారు. వాళ్ళు రామానుజాచార్య చదువుతారు, కురేష్కి ఇద్దరు కొడుకులు పుట్టారండి అంటే ఆయన ఎంత సంతోషపడతాడు. ఆయన తెలుసు కురేష్ అట్లా సంతానం పుట్టించాడు అక్కడ కాదు సాక్షాత్ ఎందుకంటే అంత గురుసేవలు అట్లా ఉండిపోయాడు ఎప్పుడు. కానీ అప్పుడు వాళ్ళు పుట్టలేండి, భగవంతుడు నేను ఎదురు చూస్తున్నట్టుగా ఇటువంటి భక్తుడి ఇంట్లో రంగనాథుడి కంసమే స్వయంగా రామానుజాచార్యులు స్వయంగా పేరు పెడతాడు వాళ్ళ పేరుకి. ఒక ఆయన పేరు వ్యాసుడు, ఒక ఆయన పేరు పరాశరుడు వాళ్ళు అని చెప్పి ఆయనే చెప్పేవాడు తన నోటితో. వీళ్ళిద్దరు సాక్షాత్ రంగనాథుడి కంసం అని చెప్పి ఇప్పుడు కూడా శ్రీరంగ మందిరంలో వాళ్ళిద్దరు రంగనాథుడి పిల్లలు అన్నట్టుగా రెండు చిన్న ఉయ్యాలు ఉంటాయి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రంగనాథుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆడుకుంటూ ఉండేవాడిని ఉయ్యాలి. అక్కడ ఆయన పేరు పరాశర్. అలా ఈ రకంగా ఇప్పుడు మీరు చూస్తుంది ఇంకేదే వేరే టాపిక్లు అంటే ఇక్కడ
కూర్చోండి.
మూడో వేలు కూడా ఇచ్చాడు. దాని నుండి మనం కురేష్ యొక్క ఎట్లా సేవలో ఉండి మనం మాయ నుంచి బయటపడుతూ ఈ మాయామయ ప్రపంచం నుండి అటు ఎవరైతే ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తూ ఎప్పుడు దేవుడికి ఏం సేవ చేయాలా అటువంటి వాళ్ళు ఈ భౌతిక జగత్తు నుండి అనాసక్తులు కాగలరు అని అంటారు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాశి భాగవతంకి